जय राधा माधवा कुंजा बिहारी, गोपे जनवल्लभा गिरिवर धारी, गोपे जनवल्लभा यशोदनन्दन व्रज जनरञ्जन, यशोदनन्दन व्रज जनरञ्जन, यमुनतीरावन श्रीमद् भगवद गीता की, श्रील प्रभुपाद की। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భగవద్గీత యథాతథం 4వ అధ్యాయం శ్లోకం సంఖ్య 10. వీత రాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవః జ్ఞానతపసా భూతాః మద్భావం ఆగతాః. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః. బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః. బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః. బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. వీత ముక్తులై ముక్తులై రాగ ఆసక్తి నుండి భయ భయము నుండి క్రోధాః కోపము నుండి మన్మయ సంపూర్ణముగా నాయందే మాముపాశ్రితాః నన్నాశ్రయించి బహవః పలువురు జ్ఞానతపసా జ్ఞానమనిడి తపస్సుచే పూతాః పవిత్రులై మద్భావం నా ఎడ దివ్య ప్రేమను ఆగతాః పొందిరి. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఎస్ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు నా యొక్క జ్ఞానముచే పవిత్రులై నా దివ్య ప్రేమను పొందగలిగిరి. భాష్యం పైన వర్ణింపబడినట్లు భౌతిక భావనయందు మగ్నమైన వానికి పరతత్వము యొక్క రూప సహితత్వమును అవగతము చేసుకొనుట అత్యంత కఠిన విషయము. దేహాత్మ భావనయందే ఆసక్తమైన జనులు సాధారణముగా భౌతికత్వమునందే మునిగి యున్నందున పరతత్వము ఏ విధముగా రూపసహితమై యున్నదో అవగతము చేసుకొని జాలరు. అట్టి లౌకికులు నాశము పొందనిదియు జ్ఞానపూర్ణమైనదియు ఆనంద స్వరూపమైనదియు అయిన ఆధ్యాత్మిక దేహమొకటి కలదని ఊహింపలేరు. భౌతిక భావన యందు దేహము నశించునది, అజ్ఞానపూర్ణమైనది మరియు దుఃఖభూయిష్టమైనది అయ్యున్నది. కనుకనే భగవాను దేహమును గూర్చి తెలుపగనే సాధారణముగా జనసామాన్యము అదే దేహభావమును మనస్సులో అన్వయించుకుందురు. అటువంటి లౌకికులకు విశ్వరూపమే పరతత్వము. తత్కారణముగా వారు పరతత్వమును నిరాకారమని భావింతురు. అదియునుగాక భౌతిక భావనలో సంపూర్ణముగా మునిగియున్నందున ముక్తి పిదపయు వ్యక్తిత్వమును నిలుపుకొనుట ఎనటి భావన వారికి అత్యంత భయమును కలుగజేయును. అట్టి వారికి ఆధ్యాత్మిక జీవనమనగా వ్యక్తిగతము మరియు రూపసహితమని తెలిపినప్పుడు తిరిగి రూపమును పొందుటకు మిక్కిలి జంకి నిరాకారత్వమునందు లీనమగుటనే వాంఛింతురు. సాధారణముగా వారు జీవులను సముద్రమునందలి నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రములో కలిసిపోవు రీతిగా వ్యక్తిత్వం అనేది లేక బ్రహ్మములో లీనమగుట వారికి అత్యుత్తమ పూర్ణత్వ స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు అది ఆధ్యాత్మికతను గూర్చిన పూర్ణ జ్ఞానరహిత్వము అగు భయంకర జీవన స్థితి. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక స్థితిని ఏమాత్రమూ అవగాహన చేసుకొనలేని వారు కొందరుందురు. అనేకములైన సిద్ధాంతములు మరియు తాత్విక కల్పనల యొక్క విరుద్ధ వాదనలచే విసుగు చెంది కోపముతో వారు పరమైన కారణమేదియునూ లేదని చివరికి అంతయు శూన్యమేననియు మూర్ఖముగా నిర్ధారింతురు. అట్టివారు రోగగ్రస్త స్థితిలో ఉన్నట్టివారు. అనగా కొందరు భౌతికత్వమునందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవనము ఎడ అనాసక్తులు కాగా కొందరు పరబ్రహ్మములో లీనము కాగోరుదురు. మరికొందరు విసుగుతో సర్వ విధములైన తాత్విక కల్పనల ఎడ క్రోధము పూని దేనిని కూడా విశ్వసింపరు. ఇటువంటి చివరి తెగవారు మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగడి మత్తులో కొన్ని మార్లు ఆధ్యాత్మికానుభూతిగా భావింతురు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవనము ఎడ వైముఖ్యము ఆధ్యాత్మిక వ్యక్తిత్వము ఎడ భయము విసుగు చెందిన జీవనము వలన కలిగడి శూన్యభావము అనేది మూడు స్థితుల భౌతిక ప్రపంచాసక్తిని మనుజుడు త్యజింపవలెను. భౌతిక జీవనపు ఈ మూడు స్థితుల నుండి బయటపడుటకు మనుజుడు గురువు నేతృత్వమున శ్రీకృష్ణ భగవానుని సంపూర్ణ శరణాగతి పొంది భక్తియుక్త జీవనపు నియమ నిబంధనలను అనుసరింపవలెను. అటువంటి భక్తియుక్త జీవనపు చివరి స్థితియే భావము లేదా శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలవబడును. భక్తియోగపు శాస్త్రమైన భక్తిరసామృత సింధు ఈ క్రింది విధముగా తెలుపుచున్నది. ఆదౌ శ్రద్ధ తత సాధు సంగోధ భజన క్రియ తథోనర్ధ నివృత్తి స్యాత్ తదో నిష్టా రుచిస్తత అదాసక్తిస్తో భావ తత ప్రేమాభ్యుద ఉంచతి సాధకానా మయం ప్రేమ్న ప్రాదుర్భావేత్ క్రమ ప్రాదుర్భావే భవేత్ క్రమ. ఆరంభ దశలో ప్రతి ఒక్కరూ ఆత్మానుభవమును గూర్చిన కోరికను కలిగి ఉండవలెను. అట్టి కోరిక ఆధ్యాత్మికముగా ఉన్నతి చెందిన భక్తులతో సాంగత్యమునకై యత్నించు స్థితికి మనుజుని చేర్చును. తరువాత స్థితిలో ఉన్నతుడైన గురువుచే దీక్షను పొంది ఆయన ఆదేశమునందు సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా గురువుగారి నిర్దేశమునందు భక్తియోగమును నిర్వహించుట ద్వారా అతడు సర్వ విధములైన భౌతికాసక్తుల నుండి ముక్తిని పొంది ఆత్మానుభవ విషయమున నిష్టను పొందును. తదుపరి అతడు దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట యందు రుచిని పొందును. ఆ శ్రవణ రుచి అతనిని కృష్ణ భక్తి భావన యందు మరింత ఆసక్తిని చేసి భావస్థితికి లేదా శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమ ఎందలి తొలి దశకు కొనిపోవును. భావస్థితి ఎందలి పరిపక్వతయే నిజమైన ప్రేమ ఎనబడును. ఆ కృష్ణ ప్రేమయే మానవ జన్మ యొక్క ఉత్కృష్ట స్థితి అయి ఉన్నది. అట్టి ప్రేమ స్థితిలో శ్రీకృష్ణ భగవానుని నిరంతర ప్రేమయుక్త సేవ కొనసాగగలదు. అనగా ఆధ్యాత్మిక గురువు నిర్దేశమునందు ఉనరింపబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మనుజుడు సమస్త భౌతికాసక్తుల నుండి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల గల భయము నుండి శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విడివడి అత్యున్నత స్థితిని సాధింపగలడు. తదుపరి అంత్యమున అతడు భగవద్ధామమును చేరగలడు.
నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వికాస స్వామి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
చాలా పెద్ద భాష్యం రాశారు శ్రీల ప్రభుపాదులు వారు. దీనికి చాలా ముఖ్యమైన శ్లోకం కూడా. ఎందువల్లంటే దీని అర్థం చూసినట్లయితే రాగం భయం క్రోధం నుండి విడవడి నాయందు సంపూర్ణముగా మగ్నులై నాకు శరణజొచ్చిన కారణముగా, శరణజొచ్చడం అంటే శరణాగతి పొందడం, ఒకళ్ళకి సరెండర్ అవ్వడం శరణజొచ్చిన కారణముగా. పూర్వము అంటే కృష్ణుడు ద్వాపరయుగంలో భగవద్గీతను ఇవ్వడం, ద్వాపరయుగ అంతంలో భగవద్గీతను ఇచ్చాడు కృష్ణుడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ, పూర్వం అంటే ద్వాపరయుగానికంటే ముందల అనేక యుగాల్లో పూర్వం పలువురు నా యొక్క జ్ఞానముచే, ఏదైతే ఈ జ్ఞానం ఉందో అది అంతకు ముందల కూడా ఉంది, అంతేగాని భగవద్గీత 5000 సంవత్సరాల క్రితమే లేదు. పూర్వం కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఈ 4వ అధ్యాయంలోని, వివస్వానుడికి చెప్పాను, తర్వాత మనువుకి ఇక్ష్వాకుడికి ఆ విధంగా వచ్చింది. పూర్వము పవిత్రులై నా యొక్క దివ్య ప్రేమను పొందిరి అని చెప్తున్నాడు కృష్ణుడు. దివ్య ప్రేమని పొందడం అంటే ప్రేమను ఎప్పుడు పొందుతాం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి మధ్యనే ఉండేదే ప్రేమ. అంతేగాని ప్రేమ ఏదో ఒక జ్యోతికి ఒక వ్యక్తికి మధ్యలో ఉండదు. ఇక్కడ నేను జ్యోతి అని ఎందుకు అంటున్నానంటే చాలామంది చెప్తుంటారు, చాలామంది అనుకుంటుంటారు మనకి ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, మనకి దేహం కళ్ళు ముక్కు చెవి అన్నీ ఉన్నాయి, కానీ వీటి వల్ల మనకి జబ్బు చేస్తున్నాయి, బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఇవన్నీ ఉంటే. అందువల్ల మనం ఏమనుకుంటాం, ఇవన్నీ లేకపోతే మనం ఆనందంగా ఉండగలం, కేవలం ఆత్మస్థితిలో ఉంటే ముక్తి పొందితే అని అనుకుంటాం. అందువల్ల చెప్తున్నాను, మరి ఆ స్థితిలో ప్రేమ అనే దానికి తావు లేదు. మన కేవలం ఆత్మగా ఉంటే, ఇంకెవరితో సంబంధం లేకుండా ఉంటే, మనకి ఎటువంటి దేహం లేకుండా ఉంటే ప్రేమ అనే దానికి అక్కడ ఆస్కారం ఎక్కడుంది, అవకాశమే లేదు కదా. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, నా యొక్క జ్ఞానం పొంది నాకు శరణాగతి పొంది, వాళ్ళు ఏమి పొందారు, నా యొక్క దివ్య ప్రేమని పొందారు. అంటే వాళ్ళు కృష్ణుని చేరుకున్నారు, గోలోక బృందావనం లేదా వైకుంఠం లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్ళారు. అంతేగాని ఏదో ఒక జ్యోతిలో కలవడం, పూర్తిగా మోక్షం అంటే అసలు ఏమి, ఇంకా మనకి ఎటువంటి శరీరం లేకుండా ఉండడం అనేది ఉండదు. మనకి ఇప్పుడు ఉన్న శరీరం ఏంటంటే పూర్తిగా దుఃఖంతో కూడుకుంది, ఇదంతా దుఃఖాలయం అశాశ్వతం. కానీ భగవంతుడికి ఒక శరీరం ఉంది, అదేంటి? సచ్చిదానంద విగ్రహం. సత్ చిత్ ఆనంద, ఆనంద అంటే మనందరికీ తెలుసు ఆనందం ఉంటుంది అని. సత్ అంటే శాశ్వతమైనది, చిత్ అంటే పూర్తి జ్ఞానం కలిగినది. శాశ్వతంగా పూర్తి జ్ఞానం కలిగి ఆనందంతో కూడిన దేహం అనేది ఉంటుంది. అది ఎవరికి ఉంది? కృష్ణుడిది. రాముడు, కృష్ణుడు, నృసింహ, వరాహ ఇవన్నీ భగవంతుడి యొక్క అవతారాలు. అవి భౌతిక త్రిగుణాల యొక్క త్రిగుణాల్లో అంటే త్రిగుణాలకు ప్రభావితం అయ్యేవి కావు. మన యొక్క దేహం త్రిగుణాలకు ప్రభావితం అవుతుంది, రజోగుణం, సత్వగుణం, తమోగుణంతో. కాబట్టి మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే త్రిగుణాతీతం అవుతామో అప్పుడు మనం వీటి ప్రభావంలో ఉండం, అప్పుడు దుఃఖం అనేది ఉండదు. అందువల్లనే శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, ఎవరైనా ఒక వ్యక్తికి జబ్బు చేసింది అనుకోండి, బాగా విపరీతమైన జ్వరం, అతను ఏది పెట్టినా తినడం. కానీ తినడం అనేది దుఃఖంతో కూడుకున్నదా? ఏదైనా తినమని మనం చెప్తే నాకు ఇది వద్దు అది వద్దు వద్దు నన్ను బాధించకండి నన్ను నాకేమీ పెట్టకండి అని చెప్తాడు జ్వరం ఉన్న వ్యక్తి లేదా తీవ్రంగా జబ్బు చేసిన వ్యక్తి. అతనికి ఏది సహించదు, తినాలని అనిపించదు. అంత మాత్రం తినడం అనేది తప్ప, తినడం అనేది నిజంగా ఆనందంతో కూడుకున్నది. ఎప్పుడు మన నాలుక, మన యొక్క ఉదరం అన్నీ బాగా పనిచేస్తున్నప్పుడు. ఇప్పుడు అతనికి జబ్బు చేసి ఉన్నాయి, అంత మాత్రాన డాక్టర్కి అతను ఏమని చెప్తాడు? నాకు ఇప్పుడు చేయి పనిచేయట్లేదు అనుకోండి, ఉదాహరణకి ఈ చేతిని కట్ చేయమని చెప్తావా? చేతిని బాగు చేయమని చెప్తాం, అంతే కదా. బాగు చేస్తే దీన్ని బాగా చక్కగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనకిప్పుడు మన శరీరంలో ఉన్న కళ్ళు, ముక్కు అన్నీ కూడాను రోగస్థితిలో ఉన్నాయి. ఎప్పుడైతే ఆ రోగం తొలగిపోతుందో అప్పుడు నిజంగా డాక్టర్ రోగాన్ని తొలగించాడు అనుకోండి, జబ్బును నయం చేస్తే, అప్పుడు అతను ఆనందంగా అన్నం, పప్పు, కూర అన్నీ బాగా తినగలడు. అప్పుడు కావాలని ఇంకా తింటాడు. అదేవిధంగా మనం కూడాను, మనం ఇక్కడ ఏదైతే పనిచేస్తూ ఉన్నాం ఈ శరీరంతో, ఇవన్నీ కూడా దుఃఖాన్ని ఇస్తున్నాయి. ఎందువల్లంటే ఇది రోగగ్రస్తమైన జీవితం మనం గడుపుతున్నది. ఏమిటది? అందుకే ఇప్పుడు మనం ఒక ముందల శ్లోకం చదివాం, ఏమిటి? భజహృయమను. ఏమనుకుంటున్నాం? మనకున్న తల్లిదండ్రులు, బంధువులు, మనకున్న ధనం, ఇదంతా నిజంగా మనకు ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాం. కాబట్టి వీటి ద్వారా, వీటన్నిటి బంధువుల ద్వారా, ధనం ద్వారా, మనకున్న అన్నిటి ద్వారా మన ఇంద్రియాలను భోగించాలనుకుంటున్నాం, మన శరీరంతో ఆనందించాలనుకుంటున్నాం. కానీ రోగగ్రస్తమైన శరీరం ఇది, ఇది శాశ్వతమైనది కాదు. మనం చిన్నప్పటి నుంచి చూడొచ్చు, చిన్నప్పుడు పుట్టాం, ఇప్పుడు పెరుగుతున్నాం, ముసలాళ్ళు అవుతున్నాం, మళ్ళీ ఈ శరీరం నశించిపోతుంది. కానీ ఇది శాశ్వతమైనది కాదు. కానీ అంత మాత్రానికి వాళ్ళు ఎప్పుడైతే చెప్తామో ఇది శాశ్వతమైనది కాబట్టి మనకి ఎవరికైనా దేహం ఉంటే అది శాశ్వతమైనది కాదు అంటారు. అందువల్లనే కృష్ణుడు కూడా భగవంతుడు కాదు అనుకుంటాం. ఎందుకు? కృష్ణుడికి కూడా ఒక దేహం ఉంది అని అంటారు. కానీ కృష్ణుడి దేహం ఎప్పుడు కూడా ముసలి తవ్వడం మనం చూడలేదు. కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు యుద్ధం చేస్తున్నప్పుడు కృష్ణుడి వయసు 125 సంవత్సరాలు అంటే భౌతికంగా చూసినట్లయితే. కానీ కృష్ణుడు అలా ఎప్పుడు ఎవరికి కూడా కనపడ్డు, యవ్వనంగానే కనపడతాడు 20-25 ఏళ్ల వయసులో. ఎందువల్ల అంటే కృష్ణుడి దేహం ఈ భౌతికమైన పదార్థాలతో తయారైంది కాదు. అందువల్ల కృష్ణుడు ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున. ఎవరైతే నా యొక్క జన్మ, పుట్టడం, చేసే కర్మ, అది దీని ముందల శ్లోకమే, అది దీనికి ముందల శ్లోకం, క్రితవారం చెప్పుకున్నాం అదే శ్లోకం, తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేస్తారో అప్పుడు తిరిగి నన్నే చేరుకుంటారు అని చెప్తున్నాడు. అంతేగాని ఇక మన చేయి పనిచేయట్లేదు, కాలు పనిచేయట్లేదు, వీటి వల్ల మనకు ఆనందం లేదు కాబట్టి అసలు ఈ చేతులు, కాళ్ళు అసలు ఏమీ లేదు, పూర్తిగా చివరికి మిగిలేదు శూన్యం కాదు. అంటే ఇప్పుడు శూన్యమే పనిచేస్తుందా మన శరీరంలో? కాదు, ఆత్మ పనిచేస్తుంది. ఆత్మ అనేది ఉంది, అది శాశ్వతమైంది. శరీరం నశ్వరమైంది, నశించిపోయేది, అది తాత్కాలికమైంది. ఇది మనకు ఉండవలసిన జ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆత్మ అనేది సాక్షాత్కారం పొందుతామో అప్పుడు నిజమైన ఆనందం మనం ఆత్మ ద్వారా పొందగలం. శరీరం ద్వారా ఎంత ప్రయత్నించినా అది చపల సుఖమే, చపల సుఖం అంటే క్షణికమైన ఆనందం. ఇంకా చెప్పాలంటే అది ఎటువంటిదంటే, మనం పూర్వం ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ గారు కూడా ఉన్నారు, మీకు తెలుసు పూర్వకాలంలో ఒక ఎవడైనా నేరస్తుడుంటే వాడికి ఏం చేసేవాళ్ళు అంటే వాడిని చక్రానికి కట్టేసి నీళ్లలో తిప్పేవాళ్ళు. సగం మునిగి ఉంటుంది నీళ్లలో చక్రం, తెలుసా? వాడిని కిందకి తిప్పినప్పుడు వాడికి గాలి ఆడదనమాట, తల ఇదంతా ఛాతి అంత నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. వాడికి గాలి ఆడ కొట్టుకుంటాడు, తిరిగి ఇటు తిప్పగానే బయటికి పైకి వస్తాడు. అప్పుడు వాడి చాలా చక్కగా శ్వాస పీల్చుకోగలుగుతాడు. ఆహా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందనుకుంటాడు. నిజంగా ఆనందంగా ఉందా? వాడిని కట్టేసి ఉంచారు అక్కడ చక్రానికి, అది ఆనందమా? అలాగే మనం కూడా ఈ త్రిగుణాల ద్వారా బందీ అయి ఉన్నాం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ద్వారా. ఎప్పుడు కూడా కామం, క్రోధం ఇక్కడ వచ్చింది, ఏంటి రాగం, భయం, ఇవన్నిటి ద్వారా బందీ అయి ఉన్నాం. కానీ మనమేమనుకుంటున్నాం, వీటి నుండి ఎప్పుడైతే ఉపశమనం కలుగుతుందో అప్పుడు మనం నిజంగా ఆనందంగా ఉన్నాం అనుకుంటాం. కానీ నిజమైన ఆనందం ఎక్కడుంది? మనం ఆత్మని తెలుసుకొని తిరిగి కృష్ణుణ్ణి ఈ నవవిధ భక్తి ద్వారా సేవించడం ద్వారా నిజమైన ఆనందం అనేది ఉంది. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? ఆ యొక్క నేరస్తుడికి ఆ చక్రం నుండి వదిలేసి బయట అతను ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉండగలిగితే అప్పుడు ఏదైనా ఆనందం. అంతేగాని చక్రంలో చక్రాన్ని కట్టేసి ఉన్నప్పుడు నీళ్ళలో మునిగినప్పుడు ఏమో దుఃఖం అని, నీళ్ళలో లేకపోతే ఆనందం అనుకోవడం కాదు. చక్రానికి బంధించబడి ఉన్నాడు తాళ్ళ ద్వారా కదా. అలాగే మనం కూడా ఈ త్రిగుణాల ద్వారా బంధించబడి ఉన్నాం భౌతిక సంసారంలో, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. గుణ అంటే తాడు, ఇంకొక అర్థం. త్రిగుణాలు అంటే మూడు రకాల తాళ్ళు అన్నమాట బంధించడానికి. కాబట్టి మనం వీటి నుండి బయటపడాలంటే ఏం చేయాలి? కృష్ణుడి యొక్క జన్మ కర్మ ఎలా దివ్యమైనవి అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ దివ్యమైనటువంటి భగవంతుణ్ణి, భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని కీర్తిస్తూ ఉంటామో, అందుకే మనం కీర్తించడానికి ఏం చేస్తున్నాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపిస్తున్నాం. ఎందువలన? ఈ మహామంత్రానికి కృష్ణుడికి ఏమీ తేడా లేదు. కలియుగే నామరూపే కృష్ణ. ఎవరైతే కలియుగంలో ఈ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు కృష్ణుడితో సాంగత్యంలో ఉన్నట్లే. ఎప్పుడైతే మనం కృష్ణుడితో సాంగత్యంలో ఉంటామో మనం కూడా సచ్చిదానంద విగ్రహాన్ని పొందగలం. కానీ మనం సచ్చిదానంద విగ్రహాన్ని పొందితే మనం భగవంతుడు అయిపోవడం అనేది ఉండదు. మనం ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క సేవకులమే. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస అని చైతన్య చరితామృతం చెప్పబడింది. అదేవిధంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. వీళ్ళందరూ జీవులు, సనాతనులు అంటే వీళ్ళకి ఆది అంతం లేదు, వీళ్ళందరూ నా యొక్క అంశలు, నాతో సమానం అని చెప్పలేదు, మత్ సమాన అని చెప్పలేదు వీళ్ళందరూ. కానీ మాయావాది మూర్ఖులు ఏమంటారు? మనం కూడా భగవంతుడు అయిపోవచ్చు అని చెప్తారు. ఏ విధంగా భగవంతుడు అయిపోవచ్చు? మనకి పంటి నొప్పి, కాళ్ళు నొప్పి, మనకి జుట్టు నరిసిపోతుంది, ముసలాళ్ళం అవుతున్నాం, మనల్ని ఇంద్రియాలను మనమే నిగ్రహించుకోలేకపోతున్నాం, మరి మనం ఏ విధంగా భగవంతుడు? చాలామంది చెప్తారు మనమే భగవంతుడు అండి, కానీ మనం తెలుసుకోవడం లేదు అంటారు. అదేంటి విచిత్రం? అసలు మనం భగవంతుడు అయితే మనం ఎలా మర్చిపోయాం? భగవంతుడు తను తాను మర్చిపోగలడా నేను భగవంతుడని? దీన్ని మాయావాదం అంటారు. చాలా చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉపన్యాసం చెప్తూ మీరే భగవంతుడు తెలుసుకోండి అని చెప్తారు. దానివల్ల నిజమైన ఆనందం లేదు. ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఏ విధంగా ప్రేమను పొందారు వాడు? కృష్ణుడికి శరణాగతి పొందడం ద్వారా కృష్ణ ప్రేమను పొందగలిగారు. దాన్ని పొందే మార్గం ఏమిటి? ఇప్పుడు మరి మనం కూడా కృష్ణుని ప్రేమను పొందాలంటే దానికి మార్గం ఏమిటి? అందుకే శ్రీల రూప గోస్వామి భక్తి శాస్త్రమైన భక్తి రసామృత సింధువులో ఆ యొక్క కృష్ణ ప్రేమను పొందడానికి మార్గం ఏమిటి అనేది ఈ యొక్క రెండు శ్లోకాల్లో చెప్తున్నారు. ఆదౌ శ్రద్ధ. మొదట ఏముండాలి? అసలు శ్రద్ధ ఉండాలి. దేని పట్ల? ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల, భగవంతుడి పట్ల, ఈ భగవంతుడికి సంబంధించిన జ్ఞానం పట్ల శ్రద్ధ ఉండాలి. తెలుసుకుందాం ఎందుకు మనం ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మొట్టమొదటి దీనికంటే ముందలు తెలుసుకోవాల్సింది, మనం నిరంతరం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. మనం కావాలని అనుకోవడం లేదు, అనేక విధాలుగా మనం టెన్షన్, మానసిక ఆందోళనలు, కష్టాలు, అనేక రకాల ఒత్తిళ్ళు గురవుతున్నాం. ఇది నిజమా కాదా? ఎవరైనా ఒత్తిడి లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆనందంగా ఉన్నవాళ్ళు ఉన్నారా? సృష్టి ఆది నుండి కూడాను బ్రహ్మల వరకు కూడా లేరు. బ్రహ్మ కూడా ఎప్పుడు లేరు, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఎందువల్ల ఎప్పుడైనా రాక్షసులు పెరిగిపోయినప్పుడు వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలనేది బ్రహ్మ కూడా ఆలోచించాలి. వాళ్ళ నుండి ఏ విధంగా దేవతలను కాపాడాలి బ్రహ్మ కూడా ఆలోచిస్తున్నాడు కదా. మరి మనం మనం ఏ విధంగా కుటుంబాన్ని కాపాడుకోవాలి, మనకి ఏ విధంగా ఆహారం వస్తుంది, మనం రేపు ఏం చేయాలి, ఇది ఆందోళన. ఇవి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఉన్నది దుఃఖాలయంలో, ఇది శాశ్వతమైనది కాదు, దుఃఖంతో కూడుకున్నది అని తెలుసుకోవాలి. అంతేనా? అప్పుడే మనకి శ్రద్ధ అనేది వస్తుంది, ఏ విధంగా దీని నుండి బయటపడగలం. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల శ్రద్ధ అనేది మొదలవుతుంది. ఆ శ్రద్ధ అయితే ఎప్పుడైతే మొదలవుతుందో శ్రద్ధ, అప్పుడు ఏం చేయాలి? మరి ఎలా తెలుసుకోగలం ఈ జ్ఞానాన్ని? ఇందాకే చెప్పాను, మనకి ఒక్కటి గుర్తుంటే చాలండి. ఏమిటది? దుర్లభ మానుష జన్మ సత్సంగే. మనిషి జన్మ దుర్లభం. అప్పుడు ఆ దుర్లభమైన మనిషి జన్మ ఏం చేయాలి? సాధు సంఘం. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆదో శ్రద్ధ తత సాధు సంఘ. తర్వాత శ్రద్ధతో, శ్రద్ధ ఉన్నప్పుడు మనకి ఉత్సాహం ఉంటుంది తెలుసుకుందాం. మరి ఎవరి ద్వారా తెలుసుకోగలం? సాధువుల సాంగత్యంలో. సాధువులు, సాధువులు అంటే ఎవరు? కాషాయం వేసుకొని బీడి తాగేవాళ్ళు, లేదా రోడ్డును కాషాయం వేసుకొని తిరిగేవాళ్ళు, పెద్ద జట పెట్టుకున్నోళ్ళు, ఊరికి నవ్వుతూ ఉన్నోళ్ళు కాదు. సాధువులు అంటే నిరంతరం కృష్ణుడి యొక్క భక్తి, భగవంతుణ్ణి నామాన్ని కీర్తిస్తూ నవ్వేద భక్తి చేస్తూ ఉన్నవాడు సాధువులు. ఇది కాని వాళ్ళు ఎటువంటి కాషాయం వేసుకున్నా, హిమాలయాల్ని కూర్చున్నా వాళ్ళు సాధువులు, నిజమైన సాధువులు కాదు. వాళ్ళు మంచోళ్ళు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు కృష్ణుడు చెప్పే సాధువులు వాళ్ళు కాదు. కృష్ణుడు చెప్పే సాధువులు ఎవరు? ఎవరైతే భక్త్యా మామ అభిజానాతి, భక్తి ద్వారా నన్ను తెలుసుకొని ఉన్నారో వాళ్ళు సాధువులు, ఇక్కడ చెప్పే సాధువులు. కానీ ఎవరైతే ఆత్మను గురించి అన్వేషిస్తూ ఉంటారో వాళ్ళు మంచివాళ్ళే, కానీ సాధువులు కాల. ఇంకా సాధువులు ఎప్పుడవుతారు? ఎప్పుడైతే సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం తాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ అనే విధంగా కృష్ణుడికి శరణాగతి పొందుతారు, అన్ని ధర్మాలని వదిలేసి, అప్పుడే వాళ్ళు సాధువులు అవుతారు. అప్పటి వరకు వాళ్ళ యొక్క ఇంద్రియ భోగం, నేను ఆనందంగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలని తహతహలాడుతూ ఉంటారు. నేను ఏ విధంగా ఈ దుఃఖం నుండి దూరం అవ్వగలను అని చాలామంది హిమాలయాలకి కొంతమంది వెళ్తూ ఉంటారు. వాళ్ళు సాధువులు కాదు, నిజమైన సాధువులు కాదు. వాళ్ళు ముక్తి కోసం వెళ్ళారు, కృష్ణుడి యొక్క భక్తి కోసం వెళ్ళాల, కృష్ణుడి ఆనందం కోసం వెళ్ళలేదు. వాళ్ళు ప్రహ్లాదుడు చెప్తున్నాడు శ్రీమద్ భాగవతంలో, ఎప్పుడు హిరణ్యకశిపుడుని చంపినప్పుడు నృసింహస్వామి అడుగుతారనమాట, నృసింహస్వామి నీకేం కావాలి కోరుకో అంటే, నేను అందరిలాగా హిమాలయాలకు వెళ్ళి నీపై ధ్యానం చేసుకునేదో ఇంకేదో కావాలని నేను కోరుకోను. అసలు వాళ్ళు నిజమైన సాధువులు కానే కాదు. నిజమైన సాధువులు ఎవరంటే, ఎవరైతే అందరూ మనుషులు అందరూ కూడా నీ యొక్క భక్తిలో ఉండాలని కోరుకుంటారో వాళ్లే నిజమైన సాధువులు. అందరూ నిన్ను తెలుసుకొని నీ సేవలో నిమగ్నం అవ్వాలనుకుంటారో వాళ్లే నిజమైన సాధువులు. కాబట్టి నేను ఆ విధంగా అందరినీ నీ వైపు మళ్లించే విధంగా, నీ యొక్క భక్తి సీప్త సేవలో ఉండే విధంగా చేయగలిగే శక్తిని నాకు ఇవ్వమని కోరుకుంటాడు ప్రహ్లాదు. కాబట్టి ఇక్కడ సాధు సంఘం అంటే అటువంటి వాళ్ళు. అంతేగాని నువ్వు దేవుడు అయిపోవచ్చు, నేను దేవుడు అయిపోవచ్చు అనేవాళ్ళు సాధువు కాదు. ఎందువల్లంటే అది వినడానికి చాలా బాగుంటుంది, ఆహా నేనే దేవుడిని, ఇంకేముంది, నేను ఇంకేమి చేయాల్సిన పని లేదు, కేవలం నేనే దేవుడిని అని తెలుసుకోవాలి. ఎప్పుడు దీన్నే మరణం చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏమైనా మంచి లక్షణాలు వస్తాయి అంటే ఏమి ఉండవు. పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే ఉంటాడు. మనం అసలు ఎలా దేవుణ్ణి అవ్వగలం అనేది వాళ్ళ బుద్ధికి అందదు. అందువల్లనే సాధు సాంగత్యం అనేది అవసరం. సాధు సాంగత్యం అంటే ఎవరైతే వైష్ణవులు, ఇంకా చాలా స్పష్టంగా చెప్పాలంటే ఎవరైతే విష్ణు భక్తులు ఉంటారో, మనకి అన్నమాచార్య, రామదాసు, రామానుజాచార్య, మధ్వాచార్య, విష్ణుస్వామి, నింబార్కాచార్య, వీళ్ళందరూ ఎవరు? వైష్ణవులు. కాబట్టి వాళ్ళు ఏదైతే మార్గాన్ని మనకిచ్చారో మనం ఆ మార్గంలో వెళ్ళాలి. దాని ద్వారా మనం ఈ యొక్క ఏదైతే శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ ద్వారా మనం ఈ మార్గం ఏమిటి, భగవంతుడు ఎవరు, ఎలా మనం కృష్ణ ప్రేమని పొందగలం అనేది తెలుసుకుంటాం. కాబట్టి ఆదవ శ్రద్ధ తత సాధు సంఘ అధ భజన క్రియ. సాధు సాంగత్యం, సాధువుల దగ్గరికి వచ్చాం, అప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడైతే మనం మందిరానికి వస్తున్నామో సాధువులు ఉన్నాం, అక్కడ ఏం జరుగుతుంటుంది? భజన. ఏం భజన? మనం మన యొక్క మన గురించో లేదా ఒక నాయకుడి గురించో భజన జరగదు, అది బయట జరుగుతుంటుంది. ఎందువలన? వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం ఏదో ఆశిస్తారు కాబట్టి ఒక నాయకుడిని కీర్తిస్తే కొంత ధనం వస్తుంది, లేదా ఊరికి ఏదో జరుగుతుంది, ఇంకేదో ఇంకేదో తాత్కాలికమైంది అవన్నీ. కానీ ఇక్కడ ఏం భజన జరుగుతుంది? హరినామ సంకీర్తన, హరినామ భజన. ఎందువలన? హరి ఒక్కడే పూర్తిగా అచ్యుతుడు. అచ్యుత అంటే పడిపోవడం అనమాట, భౌతిక సంసారంలో పడిపోవడం. అచ్యుత అంటే భౌతిక సంసారంలో ఎప్పుడూ పడిపోడు కృష్ణుడు. కానీ మనం భౌతిక సంసారంలో పడిపోయి ఉన్నాం. మనం ఏం చేస్తున్నాం? ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృతనర్జున, బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు అనేక శరీరాలు తీసుకొని తిరుగుతూ ఉన్నాం. కానీ కృష్ణుడు ఈ భౌతిక సంసారంలో త్రిగుణాలకు అధీనంలోకి రావడం, ఈ 14 లోకాల్లో ఒక సాధారణ జీవుడిగా శరీరాలు మార్చడం అనేది లేదు. కృష్ణుడు చిన్నప్పటి నుండి 3 నెలల వయసులో కూడా కృష్ణుడే. పోతని సంహరించాడు. ఎవరైనా 3 నెలల వయసులో రాక్షసుని ఎవరైనా సంహరించారా? కృష్ణుడు సంహరించాడు. 7 ఏళ్ల వయసులో గోవర్ధనాన్ని ఎత్తాడు. ఎవరైనా ఎత్తారా? లేదు. మరి ఈ రోజుల్లో అందరూ భగవంతుడు అవ్వచ్చు అని చెప్తున్నారు, మరి వాళ్ళు ఎత్తమనండి? ఇప్పటికీ కూడా ఉంది బృందావనంలో గోవర్ధనం. మరి నువ్వు భగవంతుడే, నేను భగవంతుడు అని చెప్పే సాధువులు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు వెళ్ళి గోవర్ధనాన్ని ఎత్తమనండి, బృందావనంలో ఇప్పటికి కూడా ఉంది. చాలామంది ఇది విని అంటారు, నువ్వు చాలా చిన్నవాడు, ఎందుకు ఇంత పెద్దవాళ్ళని ఇలా అంటావు? వాళ్ళందరూ సన్యాసులు, చాలా గొప్ప గొప్ప వాళ్ళని. ఎందువల్లంటే వాళ్ళకి ఆ బుద్ధి లేదు. కృష్ణుడు చెప్తున్నాడు ఏమని? నమాం దుష్కృతిని మూడా ప్రపద్యంతే నరాధమ. నన్ను దుష్కృతులు మూడులు ప్రపద్యంతే నరాధమ. నరులు అధములు, మాయాపు హృత జ్ఞాన ఆసురీభావం ఆశ్రితం. వాళ్ళ జ్ఞానం మాయ తీసుకెళ్ళింది, అందుకే వాళ్ళని మాయావదులు అంటారు. వాళ్ళందరూ మూడులు. వాళ్ళు ఏం చేయరు? నాకు శరణాగతి పొందరని కృష్ణుడు చెప్తున్నాడు. ఇది నేను చెప్తుంది కాదు. వాళ్ళు చాలా పెద్ద గొప్ప గొప్ప సీఎం, పిఎం, పెద్ద పెద్ద నాయకులు ఎంతోమంది అయి ఉండొచ్చు, కానీ కృష్ణుడికి శరణాగతి పొందనంత వరకు కూడాను వాళ్ళు మూర్ఖులే, మూడులే అని చెప్తున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఇవన్నీ అందరికీ చెప్పరు. ఈ ఎవరైతే సాధువులు అని పిలువబడతారో, ఇవి అందరికీ జనానికి చెప్పరు. ఎందువలన? ఇవి వింటే జనం ఎవరు రారు, వాళ్ళని కీర్తించరు, వాళ్ళు గొప్ప స్వాములుగా చూడరు, వాళ్ళు ఇంకా వాళ్ళ నుండి దీక్ష తీసుకోరు. కానీ ఇక్కడ మాకు భయం ఏం లేదు. ఎందువల్లంటే కృష్ణుడు ఏదైతే ఇచ్చాడో జ్ఞానం, అది అందరికీ ఇవ్వడం అనేది ఒక సాధువు యొక్క బాధ్యత. అది వినడానికి కొంచెం భారంగా ఉంటుంది సాధారణమైన జీవులకి, బద్ధ జీవులకి. కానీ అది సత్యం. సత్యాన్ని తెలుసుకోవడం, సత్యం అనేది చేదుగా ఉంటుంది. ట్రూత్ ఈజ్ బిట్టర్ అని ఇంగ్లీష్లో కూడా సామెతుంది. అదేవిధంగా సత్యం చేదుగా ఉంటుంది. కానీ నిజంగా దాన్ని స్వీకరించి మనం ఆచరిస్తే నిజమైన ఆనందాన్ని పొందుతాం. ఈ భౌతిక సంసారం నుండి బయటపడగలం, తిరిగి సచ్చిదానంద విగ్రహాన్ని పొందగలం. అది చాలా సులభమైన మార్గం. ఏమిటది? హరినామ సంకీర్తన కలియుగంలో చేయవలసింది. అక్కడ ఏం జరుగుతుంది మరి? సాధువుల దగ్గర భజన క్రియ జరుగుతుంది. భజన ఏమిటి? హరినామ సంకీర్తన, హరిని కీర్తించడం, హరిని భజించడం. అంతేగాని ఇంకెవరినో, అన్య దేవతలను ఇంకెవరినో భజించడం కాదు. నీకేది నచ్చితే అది నువ్వు భజించుకో, నీకేది నచ్చితే ఆ మంత్రం చేయమని చాలామంది చెప్తారు. కానీ దానివల్ల ప్రయోజనం చేకూరుతుందా? మరి అలా అయితే కృష్ణుడు చెప్పొచ్చు కదా, నీకు ఏది చేతి నచ్చితే అది వాళ్ళకి శరణాగతి పొందమని. అలా చెప్పలేదు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అని చెప్పాడు కృష్ణుడు. మామేకం, నన్నొక్కడే అన్నాడు. నీకు ఇష్టం వచ్చిన వాళ్ళు నువ్వు శరణాగతి పొందు, నువ్వు భౌతిక సంసారంలో ఉన్న సంసారం నుంచి మోక్షం ఇవ్వగలరు ఎవరైనా అని చెప్పొచ్చుగా? చెప్పలేదు. అదే ఇక్కడ మేము చెప్తుంది. అందువల్లనే దీన్ని భగవద్గీత యథాతథం, కృష్ణుడు ఏ విధంగా చెప్పాడో మీకు ఇక్కడ అదే విధంగా లభిస్తుంది జ్ఞానం. ఇక్కడ ఏదో భౌతికమైన ప్రయోజనాలు లేదా పూజా లాభ ప్రతిష్ట కీర్తిని ఆశిస్తే మనం ఇవన్నీ చెప్పకుండా ఉండాలి. ఎందువల్ల? మీరేం చేస్తున్నా అదే చేయండి, బాగుంటుంది, మీకు ఏది నచ్చితే అది చేయండి, ఏ మంత్రం అయితే అది చేయండి అంటాం. కానీ దానివల్ల మనం తిరిగి కృష్ణుని పొందగలమా, కృష్ణ ప్రేమని పొందగలమా? లేదు. హరినామ సంకీర్తన అనేది చేయాలి, హరినామాన్ని భజించాలి, కీర్తించాలి. హరిని కీర్తించడం ద్వారానే మనం తిరిగి భగవంతుని చేరుకోగలం. తర్వాత ఏంటి? తదో అనర్థ నివృత్తి. ఎప్పుడైతే ఈ భజన మొదలవుతుందో మనలో ఉన్న అనర్థాలు, ఏవైతే దురలవాట్లు ఉన్నాయో అప్పటి వరకు ఈ భజన చేయడం ద్వారా వాటంతటా అవే తొలగిపోతూ ఉంటాయి. సాధువుల సాంగత్యంలో భజన చేస్తూ ఉంటే మనలో ఉన్న అనర్థాలు, అబద్ధాలు ఆడడం, ఇతరులు దూషించడం, లేదా క్రోధం రా కోపం ఉండడం, ఇటువంటివన్నీ కూడా లక్షణాలు, దురలవాట్లు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఈ శ్లోకంలోనే ఉన్నాయి. ఏంటివి? రాగం, భయం, క్రోధం. భయం అనేది కూడా తొలగిపోతుంది ఎప్పుడైతే హరినామాన్ని ఆశ్రయిస్తాం, హరిని ఆశ్రయిస్తాం. అందువల్ల హరికి మరొక పేరు అభయ చరణ. అభయ అంటే భయం లేదు, చరణాలు అంటే పాదాలు. హరి పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి భయం అనేది ఉండదు. అందువల్ల మీరు చూడండి, ఈ ఉద్యమంలో చాలా చిన్న చిన్న పిల్లలు కూడాను 16 ఏళ్ల వయసు, 17, 20 ఏళ్ల వయసులో కూడా అన్ని వదిలేసి కృష్ణుడి దగ్గరికి వస్తున్నారు. ఎందువల్ల అక్కడ భయం ఉండడం లేదు కాబట్టి వాళ్ళు ఉండగలుగుతున్నారు అక్కడ నుంచి జీవితాంతం. మనం చూడొచ్చు భాగవతంలో కూడా, ఎవరు ప్రహ్లాదుడు భయమే లేదు, ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ధ్రువుడు అడవిలోకి వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాసుదేవుని కీర్తిస్తున్నాడు, భయం లేదు. కాబట్టి వీటన్నిటి నుండి కూడా అనర్థాల నుండి దూరం అవుతా ఉన్నాం. తదో నర్ధ నివృత్తి స్యాత్, తదో నిష్ట, అప్పుడు దృఢమైన నిష్ట కలుగుతుంది. కృష్ణుడే భగవంతుడు, కృష్ణుని చేరుకోవడమే లక్ష్యం అనేది మనసులో చాలా దృఢంగా పాతుకుపోతుంది. ఇవి మొత్తం 9 దశలు ఉన్నాయన్నమాట భక్తిలో, ప్రేమకు చేరుకునే మార్గంలో. తదో నిష్ట, రుచి. నిష్ట వచ్చిన తర్వాత రుచి, నామంలో ఇంకా చేయాలనే రుచి కలుగుతుంది అన్నమాట. మనం ఇంక ఏం చెప్పినా వేరే ఎవరిని కీర్తించం, ఏది మాట్లాడడం ఏమి చేయం, కేవలం హరినామ సంకీర్తనలోనే మనకి రుచి కలుగుతుంది. అందువలన అన్నమాచార్య వీళ్ళందరిని ఉన్నప్పుడు వేరే రాజుని కీర్తించమంటే వాళ్ళు ఏం కీర్తించలా, మీరు నన్ను కొట్టినా శిక్ష వేసినా ఏం వేసినా నేను హరిని తప్ప ఇంకెవరిని కీర్తించనని చెప్పారు. ఎందువల్లంటే హరి ఒక్కడే సచ్చిదానంద విగ్రహం కలిగిన వాడు, అచ్యుతుడు. హరి ఒక్కడే భౌతిక సంసారం నుండి బయటికి తీసుకెళ్ళగలిగేవాడు. మిగతా ఎవ్వరు, అన్ని దేవతలు ఎవ్వరూ కూడాను భౌతిక సంసారం నుండి బయటపడలేరు. భౌతికమైన లాభాలు, ఏదైనా ధనము, అందమైన భార్య లేదా సంపద ఇవ్వగలరు, కానీ వైకుంఠాన్ని తీసుకెళ్లాలంటే వైకుంఠానికి నాథుడు నారాయణుడు, ఇంకే అన్ని దేవతలు కాదు. వాళ్ళందరూ కూడా భౌతిక సంసారంలో అనేకమైన వాటిని చూసుకోవడం కోసం, కొన్ని పనులు చేయడం కోసం వాళ్ళు ఉన్నారు. నారాయణ ద్వారా నియమింపబడిన వాళ్ళు వాళ్ళందరూ దేవతలు, వినాయక, దుర్గ, వీళ్ళందరూ కూడా. అంత మాత్రం వాళ్ళను నిందించడం కాదు ఇక్కడ, కాకపోతే వాళ్ళు మనల్ని వైకుంఠానికి తీసుకెళ్ళలేరు. అందువల్లనే హరిని ఆశ్రయించాలి. హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలో నాస్తైవ 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 గతిరన్యద. కలియుగంలో భగవంతుని చేరుకోవడానికి హరినామం తప్ప వేరే మార్గం లేదు అని చెప్తుంది బృహన్నారది పురాణంలో. నారదులు వారికి బ్రహ్మగారు చెప్తారు. కాబట్టి మనం ఆ విధంగా రుచిని పొందుతాం. ఆ రుచిని పొందిన వాళ్ళు ఇంకా ఏమి చేయరు, ఎవరిని సేవించరు. రుచిస్తత అధాశక్తి, అక్కడ ఇంకా ఆసక్తి మొదలవుతుంది. ఎలా అయినా కృష్ణుని సంపాదించాలి, ఎలా అయినా కృష్ణుని చేరుకోవాలి, కృష్ణుని చూడాలి అనే ఆసక్తి. ఇంకా ఈ దశలకు వెళ్ళిన వాళ్ళు, రుచి ఆసక్తి దశలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం అంతా చెప్పాల్సిన పని లేదు. అన్ని దేవతల్ని ఆశ్రయించే అవసరం లేదు, కృష్ణుడే భగవంతుడు, ఇంక ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా కృష్ణుడి తప్ప, కృష్ణుడి ప్రసాదం తప్ప, కృష్ణుడి నామం తప్ప ఇంకేమీ చేయడానికి వాళ్ళకి ఉత్సాహం ఉంది. భౌతికమైన విషయాలు, మీకు బంగారం, నగలు ఇస్తాం, కోట్లు ఇస్తాం, ఒక సీఎం చేస్తాం, పిఎం చేస్తాం అన్నా కానీ వాళ్ళకి ఉత్సాహం ఉంది. ఎవరు, ఈ రుచి ఆసక్తి కలిగిన వాళ్ళు. ఎందువల్ల తర్వాతే భావ అంటే, భావలో ఎవరైతే తతో భావ, భావ అనే దశకి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడు తనతో ఉన్నట్లుగానే భావనలో ఉంటారు. ఇంకా చూడలే కృష్ణుణ్ణి, ప్రేమ దశలో చూస్తారు తర్వాత దశలో. కానీ కృష్ణుడు ఉన్నాడు అనే భావన కలుగుతుంటుంది ఎప్పుడైతే మంత్రం నామం చేస్తుంటారో, హరే కృష్ణ అనే మహామంత్రం, భావన అనేది కలుగుతుంది. భావస్తద ప్రేమాభ్యుదయ ప్రేమాభ్యుద ఇచ్చతి ప్రేమాభ్యుద ఇచ్చతి. అక్కడ నుండి ప్రేమ, భావ తర్వాత దశే ప్రేమ. అప్పుడు కృష్ణుని నేరుగా చూడగలరు. ప్రతి అణువులు కూడా నిరంతరం కృష్ణునే చూస్తూ ఉంటారు. ఇంకప్పుడు వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా కేవలం కృష్ణుని ఆనందం కోసమే ఉంటాయి, ఇంకేమీ ఉండదు వాళ్ళకి ఆ దశలో. మనం ఆ దశను చేరుకోవాలంటే మొట్టమొదటి చేయవలసింది ఏంటి, ఇప్పుడు మీరందరూ వచ్చారంటే ఎంతో కొంత శ్రద్ధ ఉంది, లేకపోతే రాదు. కాబట్టి ఇప్పుడు సాధు సంఘాన్ని స్వీకరించాలి. ఆదవ శ్రద్ధ తత సాధు సంఘ. సాధు సంఘం అంటే మొదట వినడం, శ్రవణం, తర్వాత విని దాన్ని ఆచరణ. అంతేగాని కేవలం ఈ చెవులో వదిలేసి ఈ చెవులో వదిలేస్తే ప్రయోజనం లేదు. దాన్ని ఆచరిస్తే మనం కూడా ఈ ప్రేమ దశకి ఈ జీవితంలో పోకపోయినా కొన్ని జీవితాల తర్వాత అయినా మనం చేరుకోగలం. ఎందువల్లంటే ఏదో ఒక జీవితంలో మనం ప్రయత్నం అనేది మొదలు పెట్టాలి, లేదంటే ఇక్కడే ఈ భౌతిక సంసారంలోనే కొట్టుమిట్టాడుతూ ఉండాలి. బ్రహ్మదేహం నుండి పాతాళ లోకంలో ఒక చిన్న చీమ దేహం వరకు అనేక దేహాలు తీసుకుంటూ మళ్ళీ పుడుతూ మళ్ళీ మరణిస్తూ స్వర్గం వెళుతూ నరకం వెళుతూ భూమి మీదకి వస్తూ ఈ విధంగా చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ విధంగా కృష్ణుడితో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు నేరుగా ఎప్పుడైతే ఈ ప్రేమ వస్తుందో కృష్ణుడిని నేరుగా ఎప్పుడు మనం నిరంతరం చూడగలము. అది వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. ఈ శరీరంలో ఉండి కూడా చూడగలం. వాళ్ళు ఇంకా ఏమీ చేయరు, ఇంకా ఏది ఎందులోనూ వాళ్ళు ఉత్సాహాన్ని చూపించరు. ప్రేమ వచ్చింది, ప్రేమ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి, వాళ్ళని ఆ విధంగా మనం గుర్తించవచ్చు. వాళ్ళు కృష్ణుడి గురించి తప్ప ఇంకా దేని గురించి చెప్పరు వాళ్ళు. అర్థమవుతుందా? ఆ విధంగా ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఆ విధంగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శన. సమదర్శన అంటే అన్నిటిని, అందరినీ కూడా సమానంగా ఈ రాగం భయం క్రోధం ఎవరి పట్ల ప్రదర్శించరు. వాళ్ళకి నిజమైన విద్య ఉన్నట్లు. అంతేగాని ఎంఏ పిహెచ్డి డాక్టర్ ఇవన్నీ ఉంటే వాళ్ళు విద్య కలిగిన వాళ్ళు కాదు. ఎంఏ పిహెచ్డి డాక్టరేట్ ఇవన్నీ ఉన్నా ఒకడంటే ఇష్టం లేకపోవడం, వాడంటే క్రోధం, వాడిపై కేసులు వేయడం, వాడితో పోట్లాడడం ఇవన్నీ ఉన్నాయి. మరి ఇంకెక్కడ విద్య ఉంది వాళ్ళ దగ్గర? నిజమైన విద్య కాదు అది, అది భౌతికమైనది, దివ్యమైనది, దివ్య జ్ఞానం కాదు అది. కానీ ఎవరికైతే దివ్య జ్ఞానం వస్తుందో వాళ్ళకి రాగం భయం క్రోధం ఇవన్నీ ఉండవు. ఏనుగుని కుక్కని మనిషిని అందరినీ సమానంగా చూస్తాడు, ఎవరిని ద్వేషించడు. మరి ఇక్కడ మీరు అనొచ్చు, మరి మీరు అంటున్నారు కదండి చాలామంది నేనే దేవుణ్ణి అని చెప్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద సన్యాసులే ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా మూర్ఖులే అంటే, కృష్ణుడు చెప్తున్నాడు ఎప్పుడైతే కృష్ణుని శరణాగతి పొందే వరకు అందరూ కూడా మూర్ఖులే అని. అంతేగాని వాళ్ళ పట్ల మనకేం ద్వేషం లేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళు కృష్ణుడిని తెలుసుకోలేకపోతున్నారనేదే ఒక బాధ, కానీ వాళ్ళ పట్ల మనకేం ద్వేషం లేదు. కాబట్టి మీ అందరూ చాలా అదృష్టవంతులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో, కాబట్టి తెలుసుకోండి కృష్ణుడి భగవంతుడు ఏ విధంగాని. కాబట్టి కృష్ణుడికి శరణాగతి పొందండి, ఇక సాధన అనేది చేయడం మొదలుపెట్టండి, హరినామ సంకీర్తనం చేయడం మొదలుపెట్టండి. ఆ విధంగా మనం కూడా తిరిగి కృష్ణుని యొక్క ప్రేమని పొందగలము, తిరిగి కృష్ణుని చేరుకోగలము. హరే కృష్ణ. ప్రశ్నలు, సూచనలు, సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే అడగండి. భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. ఇంకా అందరూ జపం చేస్తున్నారా? సరే. గంధరా శ్రీమద్ భగవద్గీతకి జయ్. శీల ప్రభుపాదకి జయ్.